ജയ് ശ്രീമന്നാരായണ. ശ്രീമതി രാമാനുജായ നമഃ. പ്രിയ ഭാഗവത മൈത്രി സഭ്യുലാരാ, പെദ്ദലാരാ, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు మన యందు అనుగ్రహించి శ్రీకృష్ణార్జున సంవాదం అనే ఒక గ్రంథాన్ని అందించారు. దానిలో భగవద్గీతలోని విషయాలని ప్రశ్నోత్తర రూపకంగా మలచారు. అతి గుహ్యమైనటువంటి వేదాంత రహస్యాలని చాలా చక్కగా వివరించి అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మనం ప్రతిరోజు యథావకాశం అధ్యయనం చేస్తూ ఉన్నాం. నిన్నటికి 61 భాగం పూర్తయింది, ఈవేళ 62 భాగం. కాశ్యపాన్వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియేన్ స్వామి దాసోహం రానాయన, నిన్నటి విషయాలు బాగానే అర్థమయ్యాయా? ఏమో స్వామి అలా అనిపిస్తూ ఉన్నాయి. ఎంత కాదనుకున్నా సరే మనస్సులోని విషయాలు అన్నిటినీ కావాలి అని కోరుకుంటున్నాయి. మనస్సేమో ఇవన్నీ ఎందుకులే, అసలైంది గ్రహిద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. ఇది సాధ్యం అవటం లేదు అడిగాను. మీరు చెప్పిన విషయాలని బాగా అర్థం చేసుకుంటున్నాను. నిన్న మీరు చెప్పినట్టుగా మనస్సేమో పదా పదా అనుభవించు అని ముందుకు తోస్తూనే ఉంది అడిగాను. ఇక్కడ మరొక ప్రశ్నతో ఈవేళ ప్రారంభిస్తున్నాను. అడిగాను, స్వామి ఆలయానికి వెళ్ళాం, ఇంకా ప్రసాదం పెట్టలేదు, తినాలని కోరిక ఉంది, నిగ్రహించుకుంటూ ఉంటాం కదా, మరి మీద పడి అక్కడ లాగేసుకోలేం కదా, అలాగనే సినిమాకి గబగబా చూసేయాలని ఉంది, ఆ సినిమా ఇంకా షో ప్రారంభించడం లేదు, ఆగుతున్నాం కదా, అంతేగాని మనమే ప్రొజెక్టర్ దగ్గరికి వెళ్ళి తిప్పేయటం లేదు స్వామి, రోడ్డు మీద ఎవరైనా ఒక చక్కని అమ్మాయిని చూస్తే ఓహో చాలా బాగా ఉంది అని అంటూ మనస్సులో ఎన్నో రకాల కోరికలు కూడా చెలరేగిపోతూ ఉంటాయి. వెంటనే పోయి పట్టించుకొని నా దానిగా నేను చేసుకోలేదు కదా, కోరికని అణుచుకుంటున్నాను కదా, మరి అలాగనే ఈ జ్ఞానయోగంలో కూడా నిగ్రహించుకుంటే సరిపోతుందంటారా? ఇంతే కదా నిజానికి చెప్పాలంటే జ్ఞానయోగంలో. ఓ ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు చెప్పిన ఉదాహరణలకి జ్ఞానయోగానికి చాలా తేడా ఉంది. కాసేపు పోతే ప్రసాదం దొరుకుతుంది అనే ఆశతో అక్కడ ఆగుతున్నావు, కానీ అది ఇంద్రియ నిగ్రహం కాదు. కాసేపు అయితే సినిమా వేస్తారు, టైం అవ్వలేదు, ఇంకా చూద్దాం ఆగుదాం అంటూ ఆగావు, కానీ ఇంద్రియ నిగ్రహంతో కాదే. అలాగనే నడి రోడ్డు మీద ఆ అమ్మాయిని చూసి ఏదో పట్టుకుంటే బాగుంటుంది అని మనసులో ఉన్నా జనం అమ్మో చిత కొట్టేస్తారనే భయంతో ఆగావు. అది ఇంద్రియ నిగ్రహంతోనా కాదు కదా? అడిగాను అడిగాను. సత్యం చెప్పారు, మీరు చెప్పింది నిజమేనేమో అనిపిస్తోంది. మరి బోలెడంతేసి పెద్ద పెద్ద తపస్సులు చేసేవారిది ఇంద్రియ నిగ్రహమా కాదా స్వామి? అది జ్ఞానయోగమేనా? చూడు, వాళ్ళు ఎందుకోసం తపస్సు చేస్తున్నారో దానిని అనుసరించి ఉంటుంది ఆ ఫలం. ఇప్పుడు రావణాసుడు ఉన్నాడనుకో, గొప్ప తపస్సు చేశాడు, ఇంద్రియ నిగ్రహమే అని అనిపించేంత తపస్సు చేశాడు కదా, కానీ అది జ్ఞానయోగం కానేరదు. ఎందుకంటే ఆ తపస్సు అయిన తర్వాత వాడు అనుభవించబోయే సుఖాలని తలదుకుంటూ ఉండడం వలన బాహ్య విషయముల నుండి మనస్సుని లాగినా అంతర విషయముల నుండి లాగలేదు. ఆత్మయందు దృఢపరతనూ లేదు. అందుచేత అది జ్ఞానయోగం కాదు. ఋషుల విషయంలో కూడా అంతే. వారు ఏ ప్రయోజనాన్ని ఆశించి తపస్సు చేస్తున్నారో, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తున్నారో, దానిని అనుసరించే అది జ్ఞానయోగమా కాదా అని తేలుతుంది అడిగాను స్వామి. అయితే మీరు చెప్పేది ఇంద్రియములకి విషయాలకి శాశ్వతంగా సంబంధం లేకుండా ఉండాలనే అడిగాను. అది అది సాధ్యమా? ఏ ఎందుకు సాధ్యం కాదు? సాధ్యమే. అసాధ్యమైన విషయాన్ని వేదం అసలు ఎందుకు చెబుతుంది? పైగా గీతలో కృష్ణుడు ఎందుకు చెప్తాడు? మరి స్వామి ప్రయత్నించాలి అని అంటారు. అదేనమాట, శబ్ద స్పర్శ రూప రస గంధములనే విషయాలని మన ఇంద్రియాలకి ఆశగొల్పుతూ ఉంటే వాటిని తిరస్కరిస్తూ ఉండాలన్నమాట అడిగిన. అంతేనంటుంటారా? ఇప్పుడు గయలో పండో కాయో వదిలినట్లుగా శాశ్వతంగా ఒక్కో విషయాన్ని వదులుతూ ఉండాలన్నమాట. ఈవేళ వదిలినవి రేపు మళ్ళా మీద పడితేనో? అది స్వామి దాసుడి సందేహం. ఏముంది, మళ్ళీ వదులుతూ ఉండు. చెమట పడుతూ ఉంటే స్నానం చేస్తూ ఉండడం లేదు, పట్టినప్పుడల్లా స్నానం చేసుకోవటం లేదు. అలాగే ఓహో స్వామి, అర్థమైంది. ఇలా ప్రయత్నం చేస్తూ ఉండాలా? అవును. అప్పుడు మొదటి దశలో ప్రవేశించినట్లు అవుతుంది. దానిని ఏమంటారు తెలుసునా? ఇప్పుడు యతమానావస్థ అంటారు. విషయములో అనురాగము ఎక్కువగా ఉన్నా దానిని నిరోధించడానికి చేసే తోడ్పాటునే యతమాన అవస్థ అని పిలుస్తూ ఉంటారు. ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యం కోసం ఎన్నో అడ్డంకులు ఉంటాయి, దాన్ని తోసుకుంటూ ఉండేనే యతమానావస్థ అని పిలుస్తారు. అర్థమైందా? అడిగాను అడిగాను. జీవనం గడపాలి కదా స్వామి. విషయాలన్నింటినీ విడిచిపెట్టేస్తే ఇక గడిచేది ఎలా అంటారు? ఇదిగో, విడవడం అంటే నీకు ఇంకా బాగా అవగాహనలోకి రాలేదు. మన చుట్టూ ఉండే విషయాలు రెండు రకాలుగా ఉంటాయి. శరీరం నిలిచి ఉండడానికి తప్పనిసరిగా అనుభవించేవి కొన్ని, మరికొన్ని వాటి మీద ఉండే ప్రీతితో అనుభవించేవి. అన్నము పరమాన్నము, నీరు చెరకురసం, ఇలా ఎన్నో ఉదాహరణలను చెప్పుకోవచ్చు. శరీరధారణకి కేవలం ప్రీతిచే అనుభవించే వాటినన్నింటినీ పూర్తిగా అనుభవించడం మానేయాలి. ఇప్పుడు ఆఫీసులో పనిచేయాలి కనుక, అందుకోసం శక్తి కావాలి కనుక అని అనుభవించేవన్నీ విడవలసినవే. ఎందుకంటే ఆఫీసులో పనిచేయడం, వ్యాపారాలు చేయడం వగైరాలన్నీ శరీరధారణకి అవసరమైనవి కావు. శరీరం ఉన్నది కనుక చేస్తున్నావు. అడిగాను. అర్థమైంది, అర్థమైంది. ప్రాణాలు పోకుండా ఉండడానికి ఎంత విషయానుభవం అవసరమో, ఆత్మవంచన లేకుండా చెక్ చేసుకొని అన్ని విషయాలని మాత్రమే అనుభవిస్తే చాలు అంటారు. అంతేనా అడియన్? మరే, ఇప్పుడు శరీరం నిలిచి తీరాలనే కోరికతో ఆ స్వల్ప విషయానుభవాన్ని కొనసాగిస్తున్నావనుకో, అది మళ్ళా విషయాల మీద అతి స్నేహాన్ని కలిగించేస్తుంది. చక్క చక్క మిగిలిన విషయాలన్నీ మళ్ళీ నీలో ప్రవేశించేస్తాయి. అడియన్, ఇప్పుడు శరీరం నిలవడానికి స్వామి అవి విషయానుభవమే తప్ప శరీరం నిలిచి తీరాలనే విషయానుభవం పనికిరాదు అని అంటారు. కానీ చాలా కష్టమే కదా స్వామి. మరి కష్టమే. ఇలాంటి దశనే వ్యతిరేకావస్థ అంటారు. సంగలేశంతో విషయానుభవం చేస్తూ ఉన్నా ఆ విషయముల మీద, అంటే శరీరం మీద అతి స్నేహం లేకపోవడమే వ్యతిరేకావస్థ. ఇది రెండో దశ తెలుసా? అడియన్, మీరు చెప్పిన దానిలో సంఘం అన్నారు. సంఘం అంటే అడియన్? అయ్యో, ఇంతకుముందు చెప్పుకున్నాం, అతి చిన్న పరిమాణంలో ఉండే ప్రీతి. ఉదాహరణకి ఏదైనా ఒక సినిమా గురించి ఎవరైనా చెప్పారనుకో, సినిమాట బాగుందిట అని మాత్రమే అనిపించటం, కానీ చూసి తీరాలనే పట్టుదల లేదా కోరిక కలగకపోవడం. ఇది అడి ఇంకొక ఉదాహరణ చెప్పండి. ఓ చాలా చెప్పుకోవచ్చు అనుకో, సులభంగా అర్థమయ్యేది చెప్పుకుందాంలే. మనకేదో నెలకి ఓ 4,000 రూపాయలు జీతం వస్తుందంటే విమాన ప్రయాణం చాలా బాగుంటుందని తెలుసు, కానీ చెయ్యం, పట్టుదల పట్టం. కారణం తెలిసిందేగా, విమాన ప్రయాణం మీద మనకి సంఘం ఉన్నది, కానీ అమలు చేసే అవకాశాలు లేవు. అవునా? ఇది మామూలు జీవితం ఉదాహరణ. జ్ఞానయోగ పరిస్థితుల్లో అయితే శరీరం నిలవాలనే సంఘం ఉన్నది, కానీ నిలిపితీరాలనే పట్టుదల ఉండదు. ఇతర విషయానుభవానికి కావలసిన అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని ఎలా అనుభవించలేమో, అలాగే శరీరధారణకి అవసరమైన విషయాల విషయంలో కూడా ఒక నిర్లిప్తతతో ఉంటాం. అడియన్, ఇలా ఎంతకాలం అంటారు అడియన్? చాలా కాలమే పడుతుంది. ఈ స్థితిలో నిలదొక్కుకోవడానికి యతమానావస్థ నుంచి వ్యతిరేకావస్థకి కాస్త సులువుగానే వస్తామేమో, కానీ మళ్ళీ వ్యతిరేకావస్థ నుండి 3వ దశ ఉంది, దాన్ని చేరుకోవడానికి కొంతకాలం పట్టేస్తుంది సుమా. అడియన్, ఆ దశ ఎలా ఉంటుంది? అక్కడ సంఘం కూడా ఉండదా? దానిని ఏమంటారు అడియన్? చెప్తాను విను. అక్కడ సంఘం కూడా ఉండదు, దానినే ఏకేంద్రియావస్థ అంటారు. అడియన్, చాలా విచిత్రంగా ఉందే, ఆ పై అవస్థలో ఏమవుతుంది? చెప్తున్నా విను. మనస్సులో ఉండే వాసనలు అంటే సంస్కారాలు అన్నీ తొలగిపోతాయి. అంటే సంఘం కలిగి ఛాన్సే ఇక ఉండదు. దానిని వశీకరావస్థ అంటారు. అబ్బాబాబాబా, ఎంత బాగా చెప్తున్నారు అడియన్, చాలా బాగుంది. అయితే ఈ 4 దశలలోనూ విషయముల నుండి మనస్సుని మరల్చడమే చెప్పారు, కానీ ఆత్మయందు నిలపడం అనేది ఏ దశలో జరుగుతుందో చెప్పలేదు స్వామి. అది అన్ని దశలలోనూ జరుగుతూ ఉంటుంది. అనారోగ్యం పోవడం, ఆరోగ్యం రావడంలా దేని శాతం ఎక్కువైతే అలా వ్యవహరిస్తారంతే. అడియన్, కొంచెం మరొకసారి వివరించరా? బాహ్యేంద్రియాలను విషయముల నుండి క్రమంగా మరలుస్తూ బాహ్య వ్యాపారములను మాని మనస్సునందు ఆత్మ నిలుపుటకు ప్రయత్నం చేయడం, ఇది మొదటి దశ. దాని పేరే యతమానావస్థ. అయితే బలాత్కారంగా ఇక్కడ ఇంద్రియాలను మరల్చలేం కనుక విషయ వినివర్తనమునకు ఆత్మయందు నెలకొనుటకు కూడా ఒక అసక్తత వెంటాడుతూ ఉంటుంది. ఉదాసీనంగా ఉండడం, అభినందించకపోవడం ఇలాంటివి చేస్తూ ఉండే దశ ఇది 2వది. దీనినే వ్యతిరేకావస్థ అంటారు. విషయానుభవం నశించిన విషయవాసన మిగిలిపోవడం వలన పురుషద్వేషి అయిన యువతికి సుందరాంగుడిని చూపించి క్రమంగా ద్వేషాన్ని తొలగించి అనురాగాన్ని పెంపొందించేటట్లు ఆత్మపదార్థమందు మనస్సుని మిక్కిలిగా లగింపచే ప్రయత్నించడం 3వది అయినటువంటిదే ఏకేంద్రియావస్థ. ఇక చివరిగా ఆత్మానుభవానికి అలవాటు పడిపోయిన మనస్సులో కొంచెం కూడా ఇతర వాసనలు ఉండకపోవడం 4వది. అదిగో అదే వశీకరావస్థ. అడేన్ అడేన్, ఇవన్నీ బాగా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుందేమో, అప్పుడు కదా మేము దీనిలో దిగాలి. కాదు, దిగితే కానీ అర్థం కావు అని గుర్తుపెట్టుకో అడియన్. అది నిజమే, ప్రాక్టికల్గా తెలియడమే తెలియడం. అయితే ఇంతకీ ఏ దశలో ఉన్నప్పుడు ఈ జ్ఞానయోగి అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో వివరించరా అడియన్? ఓ అలాగే, ఆ వివరాలు కావాలంటే మరి ఇప్పుడు శ్లోకాలు చెప్పుకోక తప్పదు. మరి శ్లోకాలు ప్రారంభిద్దామా అని అంటూ స్వామివారు ప్రజహాతి యథాకామాన్ అనేటువంటి శ్లోకాలు, వాటి అన్వయాలు, దాని సమన్వయాలు ఇవి తెలియజేస్తారు. 984వ ప్రశ్న నుంచి అది మళ్ళా రేపటి రోజున చూద్దాం. ఇంత చక్కగా స్థితప్రజ్ఞలో ఉన్నటువంటి, అంటే స్థితప్రజ్ఞుడు సాధించేటువంటి, అనుసరించేటువంటి విధానాన్ని, ఆయా అవస్థలని, ఆయా దశలని స్వామివారు సులభంగా సులువుగా తెలియజేశారు. ఇంత మహత్తర జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ ఇది వింటున్నటువంటి అందరికీ పెరుమాళ్ళ యొక్క, ఆచార్యుల యొక్క కృపాకటాక్షం కలగాలి అని స్వామిని ప్రార్థిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.